55వ శ్లోకం వరకు చర్చించుకుందామంట. ఎందుకంటే నిన్న నేను ఇది స్కిప్ చేశాను, మర్చిపోయాను, చూసుకోలేదు. నెక్స్ట్ చాప్టర్ వెళ్ళిపోయి నెక్స్ట్ చాప్టర్ కంప్లీట్ చేశాను. సో అందుకని ఇది వెనక్కి వచ్చి మళ్ళీ ఇది కంప్లీట్ చేసుకొని దాని తర్వాత మళ్ళీ ముందుకెళ్దామంట. ఓకే, సో ఈ చాప్టర్ ఈరోజు కంప్లీట్ చేద్దాం. 9వ అధ్యాయం మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామేనితే నామ్నే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణీ నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణి. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరద్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగే రాధే వృందావనేశ్వరీ వృషభానుసుతే దేవీ ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ. సో 46వ శ్లోకం. సో ఇప్పుడు మనము చూసేది ఏంటంటే దేవతలందరూ కూడా ప్రార్థించుకున్నారు, వృత్రాసురు నుంచి మమ్మల్ని ఎలా మీరు కాపాడగలరు, మీరే కాపాడాలి, మీరు అవతారం తీసుకోవాలి అని ప్రార్థించారు. సో ఇప్పుడు మరి భగవంతుడు వాళ్ళకి ఏం ఆదేశించారు, వృత్రాసురుణ్ణి చంపడానికి మార్గం ఏంటి, ఏం సూచించారు అనే విషయము ఈ యొక్క అధ్యాయంలో చర్చించుకుంటాం మనము. మనం ఆల్రెడీ చూసేసాము నెక్స్ట్ అధ్యాయం. సో బేసికలీ ఈ అధ్యాయంలో అంటే ఈ లాస్ట్లో ఆదేశించేది ఏంటంటే దధీచి దగ్గరికి వెళ్ళి ఆయన యొక్క ఎముకల నుంచి వజ్రం వజ్రాయుధాన్ని తయారు చేసి దాని ద్వారా వృత్రాసురుణ్ణి వధించవచ్చు అని సూచిస్తారు, ఆదేశిస్తారు విష్ణువు ఇంద్రుడికి ఇంకా మిగతా దేవతలకి ఇలా చేయమని. సో అది ఇప్పుడు ఈరోజు చర్చించుకుందామంట. కానీ దానికన్నా ముందు భగవంతుడు ఈ ఫైనల్ ఆదేశం ఇచ్చేకన్నా ముందు నీకు కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఆదేశాలు ఇస్తారు. ఇవి చాలా ఇంపార్టెంట్ భక్తులకి. సో అది మనం ఫస్ట్ చర్చించుకుందామంట. ఓకే, శ్రీ శుక ఉవాచ అతైవం మేడితో రాజన్ సాధరం త్రిదశైర్హరి స్వం ఉపస్థానమాకర్ణ్య ప్రాహతానభినందిత. శుకదేవ గోస్వామి ఏం చెప్తున్నారంటే, ఓ రాజా పరీక్షిత్, ఎప్పుడైతే దేవతలు భగవంతుడికి ఇలా ఎంతో నిజాయితీతో ప్రార్థనలు అర్పించుకున్నారో, భగవంతుడు వాళ్ళ ప్రార్థనలు అంతా విని ఆయన కరుణామయుడు, ఏ కారణం లేకుండా అందరికీ కరుణ చూపిస్తూ ఉంటారు, ఆయన ప్రసన్నుడై దాని తర్వాత ఈ విధంగా దేవతలకి ఆదేశం సూచనలు ఇచ్చారు, ఉపదేశం ఇచ్చారు. అదేంటో చూద్దామంట ఇప్పుడు. సో ఈ భగవంతుడు ఇచ్చే ఉపదేశాలు మనకు చాలా ఇంపార్టెంట్. సో మనం కొద్దిగా చర్చించుకుందామంట. శ్రీ భగవాను వాచ ప్రీతోహం వ సురశ్రేష్ట మధుపస్థాన విద్యయ ఆత్మైశ్వర్య స్మృతి పుంసాం భక్తిశ్చైవ యయామయి. భగవంతుడు ఏమంటారంటే, ఓ ప్రియమైన దేవతలారా, మీరు నా కోసం ఎన్నో ప్రార్థనలు అర్పించారు, చాలా గొప్ప జ్ఞానంతో కూడుకున్నవి. ఇంకా నేను తప్పకుండానే దాని ద్వారా ప్రసన్నమయ్యాను. సో ఒక వ్యక్తి ఇలాంటి జ్ఞానం ద్వారా ముక్తిని కూడా సాధించగలడు. ఈ విధంగా నన్ను నా యొక్క స్థానాన్ని సరిగ్గా గుర్తుంచుకోగలడు. నా యొక్క స్థితి ఈ భౌతిక జీవితం కన్నా అతీతమైనది. ఈ విధంగా సంపూర్ణమైన సరైన జ్ఞానంతో నాకు ప్రార్థన అర్పించుకోవడం ద్వారా భక్తుడు శుద్ధమవుతాడు. సో ఇది భక్తికి మూల కారణం. సో మనము ఇలా జ్ఞానంతో కూడుకున్న ప్రార్థనలు భగవంతుడికి చేసుకొని అలా స్మరించుకుంటే మనం శుద్ధమై భక్తి సరిగ్గా చేసుకోగలం భగవంతుడికి అని చెప్తున్నారు ఇక్కడ. అందుకే భగవంతుడి ఇంకొక పేరు ఏంటంటే ఉత్తమ శ్లోక, అంటే ఉత్తమ శ్లోకాలతో భగవంతుడిని కీర్తించబడతారు. శ్రవణం కీర్తనం విష్ణు అంటేనే భక్తి, అవునా? సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఈ భక్తులు మాత్రమే భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకోగలరు. ఎవరైతే నాస్తికులు లేకపోతే నిరాకారవాదులు, వాళ్ళు భగవంతుడి యొక్క గుణమహిమల్ని రూపాన్ని వాళ్ళు ఆస్వాదించలేరు, ఆ మహిమల్ని వాళ్ళు అర్థం చేసుకోలేరు, గానం కూడా చేయలేరు, సరిగ్గా కీర్తించలేరు, ప్రార్థించుకోలేరు. ఎందుకంటే వారు దాన్ని విశ్వసించరు కనుక, అదంతా మాయా అనుకుంటారు కనుక. ఇంకా నాస్తికులు ఎలాగో నమ్మకం లేదు కాబట్టి భగవంతుడిని వాళ్ళు ప్రార్థించుకోరు. సో భగవంతుడికి ప్రార్థనలు అర్పించుకునేది భక్తులు. సో ఈ విధంగా అందుకనే భగవంతుడికి ఇలా ప్రార్థన అర్పించుకుంటారు, గోవిందమాది పురుషం తమహం భజామి. సో ఈ విధంగా ఒకవేళ ఒక వ్యక్తి చూడండి ఇక్కడ చెప్తున్నారు, ఇఫ్ వన్ కంటిన్యూస్ టు ఆఫర్ సచ్ పర్సనల్ ప్రేయర్స్, ఈ విధంగా మనము భగవంతుడికి ఇలా పర్సనల్గా ప్రేయర్స్ ప్రార్థనలు చేసుకుంటూ వెళ్ళిపోతే అప్పుడు ఆ వ్యక్తి శుద్ధ భక్తుడు అవ్వడానికి అర్హుడవుతాడు, తర్వాత భగవద్ధామానికి తిరిగి వెళ్ళిపోతాడు. సో మనకి ప్రార్థనలు అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట భగవంతుడికి చేసుకోవడం. ఇలా దేవతలు ఇక్కడ చేసుకున్నారు. సో అందుకనే భగవంతుడి ఇక్కడ వాళ్ళని ప్రశంసిస్తున్నాడు, నేను మంచి జ్ఞానంతో కూడుకొని సరైన జ్ఞానంతో కూడుకొని ప్రార్థన చేసుకొని నన్ను స్మరించుకున్నారు, నేను తప్పకుండా ప్రసన్నయ్యాను. ఎందుకు ప్రసన్నుడయ్యాడు అంటే ఇక్కడ భగవంతుడు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, దేవతలకి శిక్ష ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది దేవతల ద్వారా మనకు నేర్చుకోవడానికి భగవంతుడు ఇచ్చే ఆదేశం. ఎందుకు భగవంతుడు సంతృష్టి చెందాడు ప్రసన్నుడయ్యాడని ఇక్కడ చెప్పారు మనకి ప్రభుపాల ద్వారా కూడా, ఇక్కడ అదే తాత్పర్యం రాశారు. మీ ప్రార్థనల ద్వారా ఇలా మీరు ఎంతో జ్ఞానంతో నిజాయితీతో భక్తితో నన్ను స్మరించుకుంటూ ప్రార్థన చేశారే, దీని ద్వారా మీరు శుద్ధమవుతారు. శుద్ధమైతే ఏమవుతుంది, మీరు ఇంకా బాగా భక్తి నాకు చేసుకోగలరు. ఇదే మూలం, శుద్ధం ఎంత శుద్ధమైతే అంత బాగా మనం చక్కగా భక్తి చేసుకోవడం భగవంతుడికి. తద్వారా మనం తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు, కష్ట దుఃఖాల నుంచి కూడా మనం ముక్తి పొందవచ్చు. సో భగవంతుడు మమ్మల్ని మనము ఈ భౌతిక ప్రపంచంలో ఇంత కష్టాలు పడుతుండే ఆయన చూడలేడు. అందుకనే ఆయన ఇక్కడ ఈ విషయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అందుకే నాకు ఆనందం, భగవంతుడిని మీరు పొగిడారని ఆయన ఆనందపడట్లేదు. మీరు భగవంతుడిని పొగిడితే మనం శుద్ధమవుతాం, మనం పొగిడితే మనమే శుద్ధమవుతాం, తద్వారా మనం భక్తి చేసుకుని భగవద్ధామానికి తిరిగి వెళ్తాము అనే విషయాన్ని అర్థం చేసుకొని తెలుసుకొని ఆ విషయాన్ని గుర్తించి భగవంతుడు ఆనందపడుతున్నారు. అందుకనే అంతేగాని వీళ్ళు నన్ను వృత్రాసురు నుంచి బతికించండి, ఆ అసురుణ్ణి చంపేయండి, వాడిని చంపేస్తే తర్వాత మళ్ళీ నాకు స్వర్గము సుఖభోగాలు ఐశ్వర్యాలన్నీ దొరుకుతాయి, భోగించుకుంటే ఇక్కడే బతుకుతాను, దీనికోసమే వాళ్ళు ప్రార్థిస్తున్నారు. కానీ దానికోసం భగవంతుడు వాళ్ళని ప్రశంసించట్లేదు. ఓ, మీరు వృత్రాసురుడి నుంచి ముక్తి పొందాలనుకుంటున్నారా, నేను చంపాలనుకుంటున్నారా, నేను వచ్చి అవతారం తీసుకొని ఆయన చంపేస్తే మీరు మళ్ళీ స్వర్గంలో కూర్చొని భోగించుకొని తిందాం, తిని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారా, దానికోసం మీరు ప్రార్థిస్తున్నారు కదా, దానికోసం నేను ఆనందపడట్లేదు. మీరు ఎలాగో అలాగ జ్ఞానంతో సరైన జ్ఞానంతోనే ప్రార్థించారు. మీరు చూసారు కదా దేవతల యొక్క ప్రార్థనలు ఎంతో జ్ఞానంతో కూడుకున్నవి. కానీ ఇప్పుడు వాళ్ళు కోరుకున్నది ఏంటి, ఫైనల్గా ముక్తిని కోరుకోలేదు, భక్తిని కోరుకోలేదు. వారు కోరుకున్నది ఈ వృత్తరాసుని చంపేయండి, భయం వేస్తుంది మాకు ఆయన చూసి. సో ఇప్పుడు అందుకనే ఇది చాలా ఇంపార్టెంట్ శిక్ష అనమాట. యాక్చువల్లీ భగవంతుడు ఎన్నో లీలలు చేస్తారు, దేవతలు ఎన్నోసారి అపరాధాలు చేస్తూ ఉంటారు, లేకపోతే ఎన్నోసార్లు కష్టాలు పడుతుంటారు. ఈ దీని నుంచి మనకు నేర్పించవలసింది భగవంతుడు నేర్పిస్తున్నారు మనకి, దేవతలకు కూడా అదే నేర్పిస్తున్నారు. అరే మీరు శుద్ధభక్తి చేసుకుంటారా అని క్లియర్గా చెప్తున్నారు అనమాట దేవతలకి. అది మనకి మనకు కూడా చెప్తున్నారు అదే, మీరు నాకు ఏదో మీకున్న ఆపదల నుంచి విపదల నుంచి బయటపడడానికి నా దగ్గరకు రాకండి, సరే దానికి కూడా నన్ను ప్రార్థించండి, కానీ అసలు ఏంటంటే మీరు నాకు భక్తి చేసుకోవడానికి ప్రార్థించండి, ప్రేమతో నన్ను పూజించండి, ఏదో లాభం కోసం పూజించకండి, మీకు ఏదో భౌతిక లాభం రావాలని పూజించకండి, అది పూజ కాదు, భక్తి కాదు, అది బిజినెస్. సో అందుకనే ఇక్కడ భగవంతుడు నేర్పించేది ఏంటంటే దేవతలకి, వాళ్ళ ద్వారా మనకి నేర్పించేది ఇదే అన్నమాట. శుద్ధ భక్తే నన్ను సంతృష్టిపరుస్తుంది. నాకు ఏం కావాలి, మీరు శుద్ధభక్తులు, ఒకరోజు శుద్ధభక్తులు అవ్వడమే నేను కోరుకుంటాను, ఇంక వేరేం కోరుకోవట్లేదు. స్పష్టంగా వ్యక్తం చేస్తారు ఇప్పుడు వచ్చే శ్లోకాల్లో, కిం దురాపం వై ప్రీతే తథాపి విబుధర్షభ మయ్యేకాంతమతిర్నాణ్యన్ మత్తో వాంఛతి తత్వవిత్. ఏం చెప్తున్నారు ఇక్కడ, మీరు చాలా తెలివైన దేవతల్లో కూడా శ్రేష్టమైన వారు, ఇది నిజమే. నేను ఒకవేళ సంతృష్టి పరిచే ఎవరిపైనైనా, అసాధ్యం అంటూ ఏం లేదు వాళ్ళకి. ఒకవేళ నేను సంతృప్తి పడ్డాను అనుకోండి, నేను ఏదైనా చేయగలను, వాళ్ళకి ఏదైనా వరం ఇవ్వగలను, అవునా? ఎ ప్యూర్ డివోటీ హూస్ మైండ్ ఇస్ ఎక్స్క్లూజివ్లీ ఫిక్స్డ్ అపాన్ మీ డస్ నాట్ ఆస్క్ మీ ఫర్ ఎనీథింగ్ బట్ ఆపర్చునిటీ టు ఎంగేజ్ ఇన్ డివోషనల్ సర్వీస్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దేవతలకు ఏం చెప్తున్నారు తెలుసా ఇక్కడ భగవంతుడు, ఎవరైనా అసలైన నా భక్తుడు, శుద్ధ భక్తుడు అయితే అతను ఎప్పుడూ మనస్సంతా ఆయనకు నా మీదే ఉంటుంది, నేనే మనస్సంతా నేనే. సో ఆయన ఎప్పుడు కూడా నన్ను ఇంకా దేని గురించి కోరుకోరు, ఒకటే కోరుకుంటాడు, ఎప్పుడు నేను మీకు భక్తితో సేవ చేసుకోవాలి అనే ఒకటే ఒక కోరిక ఉంటుంది భక్తుడి, ఆయన శుద్ధ భక్తుడు. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే, మీరు నాకు బాగా ప్రార్థన చేసుకున్నారు, మీ భక్తి ప్రదర్శించారు, బాగానే ప్రదర్శించారు, భక్తి నిజాయితీతో మీరు ప్రార్థన చేసుకున్నారు, చాలా జ్ఞానం కూడా ఉంది ఆ ప్రార్థనలో, కానీ మీరు అడిగేది ఏంది లాస్ట్కి, వృత్రాసురుడి నుంచి మమ్మల్ని పాపాడండి, ఏదో ఒక అవతారం తీసుకొని, ఇన్నిసార్లు అవతారం తీసుకున్నారు కదా, ప్రతిసారి ఒక అసురుడు వస్తే చంపేయడానికి, ఇంకో అసురుడు వచ్చాడు మమ్మల్ని బాధ పెట్టడానికి, కష్టపెట్టడానికి, సో మళ్ళీ ఒకరిని మీరు ఒక అవతారం తీసుకొని చంపేయండి, మీరు ఎంతో కరుణామయులు, ఎంతో శక్తివంతులు, మీరు ఎంతో చేయగలరు, మా కోసం మళ్ళీ ఒకసారి అవతారం తీసుకొని ఈ వృత్రాసురుడిని చంపేయండి, ఈజీగా అడిగేస్తున్నారు అన్నమాట భగవంతుడిని. చూసారా? కానీ భగవంతుడు ఈ కోరిక యాక్చువల్లీ ఆయనకు నచ్చలేదు, దేవతలు అడిగిన ఈ కోరిక, అందుకే ఇక్కడ వ్యక్తం చేస్తున్నారు భగవంతుడు క్లియర్గా. భగవంతుడు కోరుకునేది ఏంటి, ప్రభుపాద వారు రాస్తున్న తాత్పర్యంలో, నేను సొంతంగా చెప్పట్లేదు, ఇక్కడ చూడండి మీరు చదవండి తాత్పర్యం. ద లార్డ్ వాంటెడ్ ద డెమిగాడ్స్ టు ప్రే ఫర్ అనలాయిడ్ డివోషనల్ సర్వీస్. భగవంతుడు కోరుకునేది ఏంటండి, దేవతలు కూడా ఒకరోజు శుద్ధభక్తి కోసం ప్రార్థించారండి, ఎప్పుడో ఎప్పుడు ప్రార్థిస్తారు వీళ్ళు శుద్ధభక్తి కావాలని. బట్ ఇన్స్టెడ్ దే ప్రేడ్ ఫర్ అన్ ఆపర్చునిటీ టు కిల్ దేర్ ఎనిమీ. అలా కాకుండా వారి యొక్క శత్రువుని చంపేయాలి, అవిత్రాసుని చంపండి అని కోరుకున్నారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ ప్యూర్ డివోటీ అండ్ ఎ డివోటీ ఆన్ ద మెటీరియల్ ప్లాట్ఫామ్. అది ఇక్కడ చెప్తున్నారు, ఇదే డిఫరెన్స్ అనమాట ఒక శుద్ధ భక్తుడికి ఇంకా భౌతిక స్థలంలో, ఇంకా భౌతిక కోరికలతో భక్తి చేసుకునే వ్యక్తికి. అందుకే పరోక్షంగా చెప్పాలంటే ఇక్కడ భగవంతుడు యాక్చువల్లీ ఆనందపడలేదు, సంతృప్తి చెందలేదు. లార్డ్ రిగ్రెటెడ్, అయ్యో ఇన్ని ప్రార్థన చేసుకొని ఇంత తెలివిండి అన్నీ అర్థం చేసుకొని మళ్ళీ ఫైనల్ అడిగింది ఏంటి, మీరు ఒక అవతారం తీసుకుని అసురుని చంపండి అని. కాబట్టి మీరు అసురుడు చచ్చిపోతే మా భయం తగిలిపోతుంది, మళ్ళీ మేము బాగా భోగించుకోవచ్చు. సో అయినా ఇంత జ్ఞానం ఉండి కూడా వీళ్ళు ఇంకా శుద్ధభక్తిని నన్ను అడగట్లేదు, నాకు శుద్ధభక్తులు అవ్వాలి అని కోరుకోవట్లేదు, అయ్యో అనేసి తల కొట్టుకుంటానమాట భగవంతుడు. అది ప్రార్థన భగవంతుడిది. భగవంతుడు చెప్పేది ఇక్కడ ఇది, ఇది చాలా ఇంపార్టెంట్, అర్థం చేసుకుని భగవంతుడు ఎంత కోరుకుంటున్నాడు, అరే భక్తుల ఉండరా, భక్తి చేసుకోండి. కానీ వీళ్ళేమో, మేము ఇక్కడే ఉంటాము, మేము శాసిస్తాము, ఇంకా మనం ఇక్కడ వచ్చింది భౌతిక ప్రపంచానికి ఎందుకు, మనం వచ్చింది ఎందుకు భౌతిక ప్రపంచానికి, ఈశ్వరులను కావాలి. నేను భగవంతుడు లాగా నేను శాసిస్తాను, నేను నియంత్రిస్తాను, నేను కంట్రోల్ చేస్తాను, నేను శాసన చేస్తాను అని వచ్చారు. సరే, అందుకే పదవులు ఇచ్చారు, మేము మాట వింటాము, మాకు మాత్రం పదవి కావాలి. సరే, దేవతలకు పదవి ఇచ్చారు. సో మీరు ఇక్కడ చూడాల్సింది, గమనించవలసింది ఏంటంటే, ఇప్పుడు మరి భగవంతుడు ఈ దేవతలకి ఈ విధంగా అన్న వాళ్ళు సరే సేవ చేస్తారు, ఏదో ఒకటి ఏదో ఒక రోజు అర్థం చేసుకొని శుద్ధభక్తి చేసుకుంటారు అని. ఎందుకని ఎన్నిసార్లు ఆపదలు వచ్చినా విపదలు వచ్చినా ఈ దేవతలందరూ భగవంతుడిని వచ్చి ప్రార్థించినప్పటి వల్ల భగవంతుడు ఇలాంటి విషయాలు సూచిస్తూనే ఉంటారు, అరే మీరు అసలైన విషయం ఏంటంటే శుద్ధభక్తి చేసుకోవాలి, ఈ జడ జగత్ అంటే ఎప్పుడు ఏదో కష్టాలు ఉంటాయి, మీరు స్వర్గంలో ఉన్నా చూడండి బాధలు ఉంటాయి, స్వర్గంలో ఉంటే బాధలు లేకుండా కష్టాలు లేకుండా ఉంటాయి అనేది మూర్ఖత్వం, అనుకోవడం కూడా మూర్ఖత్వం, మిల్ల అక్కడ సుఖాలు ఇక్కడ కన్నా భౌతిక సుఖాలు ఎక్కువ ఉంటాయి, కానీ అవి కూడా శాశ్వతం కాదు. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తన అర్జున, నువ్వు మొత్తం బ్రహ్మాండం అంతా తిరిగి వెళ్ళినా కానీ అక్కడ స్వర్గాల్లో భోగించినా కానీ మళ్ళీ ఇక్కడ తిరిగి రావాల్సింది మన కర్మ అయిపోయిన తర్వాత. సో శీనే పుణ్య మర్త్యలోక విశంతి అని భగవద్గీతలో చెప్తారు కృష్ణుడు. ఇంకా చెప్తున్నారు వాళ్ళు బాగా అర్థం చేసే అర్థమయ్యే విధంగా చెప్తున్నారు. అయినా పాపం దేవతలు అర్థం చేసుకోలేకపోతున్నారు, భగవంతుడు అదే బాధ. నవేద కృపణ శ్రేయ ఆత్మనో గుణ వస్తు దృక్ తస్య తానిచ్చతో యచ్చేత్ యది సోపి తత విదః. ఎవరైతే ఇలా ఆలోచిస్తారో, మెటీరియల్ అసెట్స్ అంటే నాకు ఈ రకమైన రకరకాల భౌతిక సువిధలు, వస్తువులు, ఐశ్వర్యాలు, ఇదే జీవితం, ఇదే నా సర్వస్వం అనుకునేవారు, ఆర్ టు బి ద అల్టిమేట్ గోల్ ఆఫ్ లైఫ్, ఇదే నా జీవిత లక్ష్యం అనుకునే వాళ్ళని కృపణ అంటారంట. ఎందుకంటే వారు ఈ ఆత్మకు అసలైనది ఏది కావాలి అనే విషయం వాళ్ళకి ఇంకా ఆత్మను సంతృప్తి పరిచేది ఏమిటి అనే విషయాన్ని ఇంకా వాళ్ళు గ్రహించలేకపోయారు కనుక. అంతేకాకుండా ఇఫ్ వన్ అవార్డ్స్ దట్ విచ్ ఈస్ డిసైడ్ బై సచ్ ఫూల్స్, హీ మస్ట్ ఆల్సో బి కన్సిడర్డ్ ఫులిష్. అంటే భగవంతుడు అలా మూర్ఖులుగా ఎవరైనా అడిగితే కూడా అలాంటి వరాలు తీర్చేవాడు కూడా మూర్ఖుడే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవతల్ని మూర్ఖులు అని చెప్పేశారు డైరెక్ట్గా భగవంతుడు. ఎందుకంటే వాళ్ళు భౌతిక కోరికలు, ఇంకా భౌతికంగా భోగించాలి అనే భౌతిక కోరికలే వాళ్ళు ఉన్నాయి ప్రబలంగా. సో ఇక్కడ మనకి కొన్ని విషయాలు రాస్తారు ప్రభుపాల్ వారు. రెండు రకాల మనుషులు ఉంటారు, కృపణ బ్రాహ్మణ. బ్రాహ్మణ అంటే ఎవరు బ్రహ్మ జ్ఞానం కలిగిన వాడిని బ్రాహ్మణ అంటారు. బ్రహ్మ జ్ఞానం అంటే బ్రహ్మం అనేది పరం సత్యం అనే విషయాన్ని గ్రహించిన వాడు. ఇంకా నేను ఆ పరం సత్యాన్ని చేరుకోవాలి, ఆ భగవంతుడికి సేవ చేసుకోవాలనే విషయాన్ని అర్థం చేసుకున్న వాడిని బ్రాహ్మణ అంటారు. కృపణ అంటే ఆ విషయం తెలియక నేను ఈ యొక్క శరీరాన్ని, ఈ శరీరానికి సంబంధించినవన్నీ కూడా నావి, నా వస్తువులు, నేను భోగించడానికి, అలాగే నాకు ఈ శరీరానికి సంబంధించిన పరివారం కానీ పిల్లలు కానీ వీళ్ళందరూ నా వాళ్ళు. సో ఇలా నాది నేను అని జీవించే వ్యక్తి ఈ శరీర, ఈ భౌతిక చేతనతో భౌతిక కోరికల్ని పూర్తి చేసుకోవడానికి జీవిత లక్ష్యంగా జీవించే వ్యక్తిని కృపణ అంటారు. సో ఈ విధంగా ఈ కృపణాలు ఏంటంటే ఈ భౌతిక జగత్తులో మూడు గుణాల చేత ప్రభావితమై రకరకాల విషయ వస్తువుల పట్ల ఆకృష్టులైపోతారన్నమాట. సో అందుకనే ఈ కృపణలు ఎప్పుడు ఏదో ఒక భౌతిక లాభం ఆశించి కార్యాలు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులేమో ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక లాభం ఆశించి కార్యాలు చేస్తూ ఉంటారు. అది డిఫరెన్స్ అన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చెప్పేశారు కృపణ అంటే నువ్వు మూర్ఖుడు అంటే, ఇక్కడ డైరెక్ట్గా చెప్పేస్తున్నారు. చెప్పాలంటే భగవంతుడు దేవతలకి, అరే మీరు మూర్ఖులను అడుగుతున్నారు. మీరు శుద్ధ భక్తిని అడుక్కోకుండా నేను వచ్చినప్పుడు ఏమడిగారు? మూర్ఖులు మీరు. అలా మీలాంటి మూర్ఖులు అడిగే మూర్ఖ కోరికను తీర్చేవాడు కూడా మూర్ఖుడే. అంటే భగవంతుడు అంటాడు, నేను మీ కోరికను తీస్తే నేను కూడా మూర్ఖుడిని అయిపోతాను అని చెప్తున్నారు. అంటే ఇక్కడ చూడండి, కృష్ణ హౌవర్ ఇస్ నాట్ అ ఫులిష్ పర్సన్. భగవంతుడు రాస్తున్నారు కృష్ణుడే మూర్ఖుడు కాదు, ఆయన అందరికైనా తెలివైనవాడు. ఒకవేళ కృష్ణుడి దగ్గరికి ఎవరైనా భౌతిక లాభాలు ఆశించి వచ్చినా కృష్ణుడు వాళ్ళు కోరుకున్న విధంగా భౌతిక లాభాలు ఇచ్చేసారు. భగవంతుడు వాళ్ళకి బుద్ధిని ప్రసాదిస్తాడు, తద్వారా వాళ్ళు మెల్లిగా ఈ భౌతిక కోరికల్ని మర్చిపోయి మెల్లిమెల్లిగా భగవంతుడి పాదపద్మాలకి ఆసక్తులయ్యే విధంగా భగవంతుడు వాళ్ళని మార్గదర్శనం చేస్తాడు. సో అందుకనే ఒకవేళ ఇలా కృపణుల వంటి వాళ్ళు కూడా భగవంతుడిని భౌతిక లాభాలు ఆశించి ప్రార్థించుకుని కోరుకుంటే భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన ఆ కోరికలు తీర్చినా ఒకవేళ ఆఫర్స్ ప్రేయర్స్. భగవంతుడు ఏం చేస్తారంటే వాళ్ళ వాళ్ళ అన్ని భౌతిక వస్తువుల్ని కూడా హరించేస్తారు. ఇంకా వారికి సరైన బుద్ధి ప్రసాదిస్తారు భక్తులు అవ్వడానికి. చైతన్య చరితామృతంలో భగవంతుడు చెప్తారు, చైతన్య మహాప్రభు, ఆమె విజ్ఞాయై మూర్ఖే విషయకేన దివ స్వచరణామృత ధియ విషయ భూలైబ. సో భగవంతుడు, నేనేమంత మూర్ఖుణ్ణి కాదు, నేను చాలా తెలివైనవాడిని. ఆమె విజ్ఞ, నాకు తెలుసు ఏం చేయాలో. ఏ మూర్ఖ, ఏ మూర్ఖులు విషయకేన దేవ, వాళ్ళకు విషయ వస్తువులు కావాలి, నేను ఎందుకు ఇస్తాను వాళ్ళకి విషయ వస్తువులు. స్వచరణామృత దియ, నా స్వచరణామృత, నా చరణామృతాన్ని వాళ్ళకి ప్రసాదిస్తాను. తద్వారా విషయ బులైబ విషయ వస్తువుని వాళ్ళు మర్చిపోతారు. సో ఇదన్నమాట ఇక్కడ చైతన్య చరితంలో తెచ్చింది. సో భగవంతుడు ఎందుకు అలాంటి ఒకసారి, అందుకనే ఇక్కడ ప్రభుపాల వారు ఇక్కడ రాస్తున్నారు, అందుకనే చాలా మంది కృష్ణుడి దగ్గరికి విష్ణువు దగ్గరికి రారనమాట. వాళ్ళకి భౌతిక కోరికలు తీర్చుకోవాలనుకుంటే వేరే దేవతల దగ్గరికి వెళ్తారు. వేరే దేవతలు ఏంటంటే వాళ్ళకి కావాల్సిన మీరు పూజలు వ్రతాలు పునస్కారాలు చేసేసారంటే వాళ్ళు ఇంకా బాధ్యులు అనమాట, ఇవ్వాల్సిందే వాళ్ళు. కానీ భగవంతుడు అలా కాదు, ఆయన ఇష్టం, ఆయన ఇస్తాడు ఇవ్వడు, ఆయన ఏం చేస్తాడు, ఏం చేసినా తద్వారా మీరు భక్తిలో ముందుకెళ్లే విధంగా ఏది దోహదపడుతుందో అందుకే ఆ కార్యం చేస్తాడు భగవంతుడు. అవునా? సో అందుకనే ఇప్పుడు భగవంతుడు చాలా ఇంట్రెస్టింగ్ అనమాట ఇక్కడ మొత్తం. ఇప్పుడు అందుకనే దేవతలకి, ఇప్పుడు ఇంద్రుడికి చెప్తున్నాడు ఇక్కడ, అయినా కానీ వీళ్ళు వినరు. ఫైనల్గా వీళ్ళ కోరిక చాలా స్ట్రాంగ్ ఉంది, కానీ ఆయన భగవంతుడు తన బాధ్యత అని చెప్తున్నాడు. దాని తర్వాత కూడా ఈ కోరిక ఆయన వెళ్ళి సంహరించేయచ్చు. ఉత్తరాసుడు ఒక్క నిమిషం పట్టదు ఆయనకి సంహరించడానికి, ఎంత భగవంతుడికి అవతారం తీసుకుని సంహరించాడు ఎంతో మంది అసురుల్ని, ఇంకో అసురుని సంహరించవచ్చు. కానీ భగవంతుడు ఏం చెప్తాడు, మీరు వెళ్ళండి దదీచి దగ్గరికి వెళ్ళండి, దదీచికి వెళ్ళి ఆయన అడగండి. సో అప్పుడు దదీచి నుంచి కొన్ని శిక్షణ దొరుకుతాయి. అయినా బుద్ధి అర్థం కాదనమాట. అంటే చూడండి మీరు, దేవతల యొక్క మన భౌతిక కోరికలు ఎప్పుడైతే స్ట్రాంగ్ గా ఉంటాయో అప్పుడు మంచి ఎవరైనా చెప్పినా, భక్తి గురించి ఎవరైనా చెప్పినా అది ఎక్కదనమాట, లోపలికి పోదనమాట. అంతే కదా, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు బయట బాగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు అనమాట. వాళ్ళు జీవిత లక్ష్యం ఏంటంటే బాగా డబ్బు సంపాదించాలి, బాగా ఎంజాయ్ చేయాలి. సో ఆ మూడ్లో ఉన్నారు. మీరు రండి క్లాస్కి రండి, భగవద్గీత వినండి, ఇంకే భాగవతం క్లాస్ వినండి, భాగవతం చదవండి, బుక్ కొనండి, భాగవతం సెట్ తీసుకోండి అని చెప్పారనుకోండి. మందిరానికి రండి, మాకు ఇంట్రెస్ట్ లేదు, మాకు టైం లేదని చెప్తారు ఫస్ట్, లేకపోతే ఇంట్రెస్ట్ కూడా లేదని చెప్పేస్తారు. ఇంకా కొంతమంది సిగ్గు లేకుండా. సో కొంతమంది మాత్రం అలా కొంచెం మొమాటంగా డైరెక్ట్గా చెప్పలేము కాబట్టి చాలా బిజీ అండి, మాకు చాలా బాధ్యతలు ఉన్నాయండి, ఎన్నో పనులు ఉన్నాయండి అని ఏవో ఒకటి చెప్పేసి తప్పించుకుంటారు అన్నమాట. కానీ ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు, ఫంక్షన్కి వెళ్ళాల్సినప్పుడు, సినిమాకి వెళ్ళాల్సినప్పుడు మాత్రం సమయం దొరుకుతుంది, డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట అలా. సో ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే జీవితాన్ని భోగించడమే కదా, ఎంజాయ్ చేయడమే కదా జీవితం యొక్క లక్ష్యము. సో అందుకనే వాళ్ళు కష్టపడేదే దానికోసం, డబ్బు సంపాదించేదే దానికోసం. సో కాబట్టి ఇలాంటి వాళ్ళు ఏంటంటే భక్తి చేసుకోవడానికి అభిరుచి చూపించరు అన్నమాట. సో అందుకనే అప్పుడప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా భక్తి చేసుకోవాలని వచ్చేస్తూ ఉంటారు కదా. అప్పుడప్పుడు భగవంతుడు ఏం చేస్తారు, సరే వీళ్ళ దగ్గర ఉన్న అంత భౌతిక లాభాలు భౌతిక సుఖాలు అన్ని నేను తీసేసుకుంటే అప్పుడు సంపూర్ణంగా భక్తులు అయిపోతారు. అలా కూడా ఒక్కొక్కసారి భగవంతుడు హరించేస్తాడని, మీరు భగవంతుడి దగ్గరికి వెళ్ళి నా కోరికలు ఇంకా తీర్చేయండి అని వెళ్తే భగవంతుడు ఉన్నాయి కూడా అన్ని తీసేసి కూర్చేస్తారనమాట. అప్పుడు మీరు ఇంకేం గతి లేక భగవంతుడు శరణాగతి అవ్వాల్సిందే. అంటే ఒక్కొక్కసారి వ్యక్తి ఆయన మధ్యలో ఇరుక్కుపోతాడు అనమాట. ఒక సైడ్ నుంచి భౌతికంగా కూడా ఎంజాయ్ చేయాలని, ఇంకోసారి భక్తి కూడా చేసుకోవాలని, భగవంతుడు సరే నీకు ఇంత కన్ఫ్యూజన్ ఉంచను నేను అన్ని హరించేసుకుంటాడు, దాని తర్వాత సంపూర్ణంగా భగవంతుడికి భక్తులు అయిపోతారు. సో భగవంతుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయంటే తద్వారా మీరు భక్తిలో పురోగతి చెందొచ్చు అని, అది మెయిన్ ఉద్దేశం అనమాట. సో అందుకనే చాలా మంది ఏంటంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళరు, కృష్ణుడి దగ్గరికి వెళ్ళరు, విష్ణువు దగ్గరికి వెళ్ళరు. అమ్మో ఆయన మొత్తం హరించేస్తుంటాడు, ఆయన కోరిక తీరుస్తాడో లేదో తెలియదు, గ్యారంటీ లేదేమి. అవునా? అదే వేరే దగ్గర దేవతకి వెళ్తే ఏదో పూజ చేస్తే సరిపోద్ది, మా కోరిక తీరిపోద్ది. అందుకనే చాలా మంది కృష్ణుడు విష్ణువుని పూజించడం, భౌతిక కోరికలు తీర్చుకోవడానికి చాలా తక్కువ మంది కృష్ణుడు విష్ణువు దగ్గరికి వెళ్తారు. సో కృష్ణుండి మనం విష్ణువుని పూజించుకునేది ముఖ్యంగా భక్తి చేసుకోవడానికి, శుద్ధ భక్తి చేసుకోవడానికి, సేవ చేసుకోవడానికి. మనం వెళ్ళేది ఎందుకు, సేవ చేసుకోవడానికి వెళ్తున్నాం, ఏదో ఆశించి కాదు. ఎందుకంటే మనకు తెలుసు భగవంతుడికి సేవ చేసుకుంటేనే మన అసలైన సంతృప్తి ఆనందం పొందుతాం, అదే కదా ముఖ్యమైన జీవిత ఉద్దేశము. మనిషి దానికోసమే తిరుగుతున్నాడు ప్రతి చోట. సో అందుకనే ఇక్కడ విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ మన ఆచార్యులు ప్రభుపాల ద్వారా రాస్తున్నారు, ఒక ఉదాహరణ ఇస్తారని. ఒకవేళ మూర్ఖుడైన ఒక పిల్లవాడు వెళ్ళేసి తన తల్లిని అడిగారు అనుకోండి, నాకు విషం ఇవ్వు, నాకు తాగుతా, విషం ఇవ్వు తాగుతా అంటే, అప్పుడు తల్లికైతే తెలివి ఉంది కదా, బుద్ధి లేని కాదు కదా, అందుకనే తప్పకుండా ఆ పిల్లాడికి విషం ఇవ్వదు. ఎంత రిక్వెస్ట్ చేసినా, ఎంత ఏడ్చినా ఆ పిల్లాడికి విషం ఇవ్వదు. ఎందుకు? పిల్లాడికి విషం ఇస్తే చచ్చిపోతాడు, అతనికి తెలియదు, మూర్ఖుడు. అలాగే ఒక వ్యక్తి ఇలా భౌతిక సుఖం ఆశిస్తుంటే భగవంతుడు ఎందుకు ఇవ్వట్లేదు? ఎందుకు ఇవ్వట్లేదంటే, భౌతిక సుఖాన్ని భోగించడానికి నువ్వు భౌతిక ప్రపంచంలోనే ఉండిపోవాలి. ఈరోజు సుఖాన్ని భోగిస్తావు, దాని ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి, మళ్ళీ చేసే కర్మలకి మళ్ళీ ఫలితం అనుభవించడానికి మళ్ళీ జన్మెత్తాలి. తో జన్మ మృత్యువు జరా వ్యాధి అనే చక్రము, ఇది విషపూరితమైన చక్రం, ఈ చక్రంలో తిరుగుతూనే ఉంటావు. అందుకని భౌతిక కోరికలు భగవంతుడు తీర్చడానికి ఇష్టపడడు. అందుకని ఎవరైనా తెలివైన వ్యక్తి ఉంటే, బ్రాహ్మణుడు అయితే, వాళ్ళు కోరుకునేది ఏంటంటే, బ్రాహ్మణుల యొక్క అసలైన బ్రాహ్మణుడు కోరుకునేది ఏంటంటే, ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని నుంచి ముక్తి పొందాలి అని కోరుకుంటాడు. అసలైన తెలివైన వాడు అతను. 50వ నంబర్ శ్లోకము. స్వయం నిశ్రేయసం విద్వాన్ నవక్తి అజ్ఞాయ కర్మహి నరాతి రోగినోపత్యం వాంఛతోపి విషక్తమః. ఈ విధంగా ఎవరైతే శుద్ధ భక్తులై ఉంటారో, ఎవరికైతే భగవంతుడికి ఎలా భక్తి చేసుకోవాలనే విజ్ఞాన్ని సంపూర్ణంగా అవగతమై ఉంటారో, వాళ్ళు ఎప్పుడు కూడా ఒక మూర్ఖుణ్ణి భోగించమని, భౌతిక కార్యాల్లో నిమగ్నమైపోమని ఎప్పుడూ సూచించరు. ఇంకా అలాంటి వారిని ఎప్పుడు వాళ్ళకి సహాయం కూడా చేయరు. సచ్ ఎ డివోటీ ఇస్ లైక్ అన్ ఎక్స్పీరియన్స్డ్ ఫిజిషియన్. అలాంటి శుద్ధ భక్తుడు ఎంతో అనుభవజ్ఞైన డాక్టర్ వంటి వాడంట. ఎప్పుడు కూడా ఎవరైనా తెలిసిన జ్ఞానమున్న అనుభవమైన డాక్టరుడు, డాక్టర్ ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు కూడా పేషెంట్కి ఏవి తింటే అతను ఇంకా రోగం పెరుగుతుందో, ఇంకా రోగం ఉదిరిపోతుందో, అలాంటి ఆహారాన్ని తినమని ఎప్పుడు సూచించడు. ఒకవేళ ఆ పేషెంట్ కావాలనుకున్నా కానీ, అవునా? ఇవ్వాలి, రేపు డాక్టర్లు వేరనుకోండి, వాళ్ళకి పేషెంట్ పెద్ద కస్టమరు. సో లైఫ్ లాంగ్ కస్టమర్గా ఉండడానికి ఏం కావాలో చేస్తారన్నమాట, రోగాన్ని నయం చేయడానికి ఏం కావాలో చేయరు. సో అందుకని ఇప్పుడు ఆ కమర్షియల్ డాక్టర్ల గురించి చెప్పట్లేదు, అసలైన వైద్యుడి గురించి చెప్తారన్నమాట ఇక్కడ. సో ఇక్కడ అందుకనే భగవంతుడు ఇచ్చే వరాలకి, దేవతలు ఇచ్చే వరాలకి చాలా తేడా ఉంది. ఇప్పుడు భగవంతుడు ఇచ్చే వరం ఎలాగంటే, తల్లి ఎగ్జాంపుల్ ఇచ్చారు కదా, అలాంటిది అనమాట. కానీ దేవతలు ఇచ్చే వరాలు ఎలాంటివి అంటే, ఇప్పుడు ఎవరికైనా అబ్బాయి పిల్లాడు ఉన్నాడు, అదే పిల్లాడు సిగరెట్ తాగాలి, అబ్బాయికి చిన్న పిల్లాడు సిగరెట్ తాగాలనుకుంటున్నాడు. సో అతను వెళ్ళి తన తండ్రిని అడిగానుకోండి, సిగరెట్ తాగాలనుకుంటున్నాడు, తండ్రి ఏమంటాడు, మంచిది కాదు నేను ఇవ్వను అని చెప్తాడు, అవునా? అదే ఏం చేస్తాడు, డబ్బులు తీసుకు, డబ్బులు ఇచ్చినా తండ్రికి తండ్రి పట్టించుకోడు. అదే షాపోడికి వెళ్ళి వాడు షాపోడికి 10 రూపాయలు ఇచ్చి నాకు సిగరెట్ అంటే ఇచ్చేస్తాడు సిగరెట్, ఎందుకు, ఆ షాపోడికి 10 రూపాయలు కాదు, దొరికిపోయింది కదా. అలాగే దేవతలు అనమాట. మీరు దేవతలకు ఏమన్నా డబ్బులు, డబ్బులు అంటే ఏదో పూజలో ఏవో చేసేసి, మీరు పూజ ప్రార్థించేసుకున్నారనుకోండి, యజ్ఞాలు ఏవో చేసి తర్వాత ఇవి కోరుకుంటే, ఇంకా దేవతలు బాధ్యులు అనమాట, వాళ్ళు ఇవ్వాల్సింది ఇచ్చేస్తారు, మీకేం కోరిక వాళ్ళు తీసుకో. సో కానీ అదే భగవంతుడు కృష్ణుడు అయితే, అరే వీడికి తీస్తే వీడు ఇంకా భౌతిక ప్రపంచంలో మునిగిపోతాడు, భౌతిక జగత్తులోనే ఉండిపోతాడు అనిపిస్తే దాన్ని ఇవ్వడు. ఒకవేళ ఇచ్చినా ఆ ఇచ్చే ప్రాసెస్లోనే మళ్ళీ మీకు ఎలాగైనా ఒక మార్గదర్శనం చేసే, ఎలాగైనా మిమ్మల్ని మీ యొక్క చేతనను పైకి తెప్పించే విధంగా ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మనం చూస్తాం అది మొత్తం వృత్రాసు వృత్తాంతంలో, ఇది ఒక ముఖ్యమైన, ఇది భగవంతుడి యొక్క అసీమ కరుణ కృప దయ, అది మీరు చూడొచ్చు అనమాట. అందుకే ఇప్పుడు ఇక్కడ దేవతలు చెప్పేది ఏంటంటే, డైరెక్ట్గా ఆయన వెళ్ళి చంపట్లేదు కృష్ణుడు, విష్ణువు వెళ్ళి డైరెక్ట్గా వృత్రాసుని చంపట్లేదు ఆయనకి ఎంతసేపు, కానీ ఆయన ఏమంటాడు, ఇంద్రుని వెళ్ళు దధీచి దగ్గరికి వెళ్ళి అడుగు, నీ ప్రాణాలు ఇచ్చేయి అని, ఎముకలు కావాలని అడుగు. అప్పుడు అట్లీస్ట్ ఇంద్రుడు ఒక రోజున అర్థం చేసుకుంటాడు, దధీచి నువ్వు చచ్చిపోయి నా ప్రాణం నేను బతీచుకోవడానికి, నా పదవిని నేను సంపాదించుకోవడానికి, నేను భోగించడానికి నీ ప్రాణాలు తీసుకుంటున్నాను నేను, అప్పుడైనా బుద్ధి వస్తుందేమో వాడికని. లేకపోతే నెక్స్ట్ వెళ్ళి తర్వాత వృత్రాసుడితో, అసురుడితో మనం నెక్స్ట్ అది రేపు చూస్తాం, చర్చించుకుంటాము. వృత్రాసుడితో యుద్ధం జరిగేటప్పుడు ఇంద్రుడు షాక్ అయిపోతాడు. ఎందుకు అంటే వృత్రాసురుడు ఎంత గొప్ప భక్తుడో అప్పుడు ఇంద్రుడికి అర్థమవుతుంది. ఇంద్రుడు వృత్రాసురుడు నుంచి కూడా క్లాస్ వింటాడు, భాగవతం క్లాస్ వింటాడు. ఆయన యుద్ధ భూమిలో భగవంతుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి గీత బోధించినట్టుగా ఇక్కడ వృత్రాసుడు యుద్ధ భూమిలో యుద్ధం చేసే మధ్యలోనే క్లాస్ తీసుకుంటాడనమాట ఇంద్రుడికి, శుద్ధ భక్తి అంటే ఏందో నేర్పిస్తాడనమాట. సో అలాంటి అసురుడు ముఖాన్ నుంచి నేర్పిస్తాడనమాట. ఇంకా అసురుడు ఎంత గొప్ప భక్తుడు, వృత్రాసుడు ఎంత గొప్ప భక్తుడు, అది కూడా అందరికీ తెలియజేస్తారనమాట భగవంతుడు. ఎప్పుడు భగవంతుడు కోరుకునేది ఏంటంటే భక్తులు ఎవరైతే శుద్ధ భక్తులు వాళ్ళ కీర్తి పెంపొందిస్తాడు, అలాగే ఇంకా ఎవరైతే శుద్ధ భక్తులు కాలేదో వాళ్ళకి రకరకాల పనిష్మెంట్స్ కానీ కష్టాలు కానీ ఉపదేశాలు కానీ ఆదేశాలు కానీ ఏ విధంగా ఇస్తారంటే మెల్లిగా శుద్ధ భక్తులు అయ్యే విధంగా ఇస్తారనమాట. అదే విధంగా ఇక్కడ ఇంద్రుడికి కూడా ఇస్తున్నారనమాట. ఎందుకంటే దేవతల దగ్గరికి చాలా మంది వెళ్తారు ఎందుకంటే భౌతిక కోరికలు తీర్చుకోవడానికి, అది మనకు భగవద్గీతలు కూడా ఇచ్చారు. కామ ఇస్తే ఇస్తే హృత జ్ఞాన ప్రపద్యంతేన రాధమః, సారీ ప్రపద్యంత్యన్య దేవత తంతం నియమమాస్తాయ ప్రకృత్యా నియతాస్తయ. సో ఇలా రకరకాల దేవతల దగ్గరికి జనాలు కోరికలు తీర్చుకోవడానికి వెళ్తారు, రకరకాల కోరికలు. సో అందుకనే, కానీ ఇవేంటంటే ఎన్ని కోరికలు మీకు దేవతలు ఇచ్చినా అవన్నీ కూడా శాశ్వతం కాదు, మీరు మృత్యు సమయంలో అన్నీ ఖతమైపోతాయి, అన్ని ఇంకా ముగిసిపోతాయి ఆ కోరికలు, ఆ ఫలాలు అన్నీ కూడా ముగిసిపోతాయి అన్నమాట. శాశ్వతమైన ఫలాలు అవి ఇవ్వవు, ఎందుకంటే జగత్తే శాశ్వతం కాదు కాబట్టి, భౌతిక జగత్తే శాశ్వతం కాదు కాబట్టి మీకు భౌతిక ఫలాలు అన్నీ కూడా శాశ్వతం కాదు. కానీ చాలా మంది ఏంటంటే ఇవన్నీ విశ్వసించారు, మనం బతుకున్నంత వరకు ఎంజాయ్ చేయాలి అంతే, తర్వాత చచ్చిన తర్వాత ఏమొద్దు ఏమో చూసినారు ఎవరు చూసారులే అనుకుంటారు, అందుకే వీళ్ళని మూర్ఖులు అంటారు అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒకవేళ విష్ణువు కృష్ణుడి దగ్గరికి ఎవరైనా వస్తే మాత్రం భగవంతుడు వాళ్ళకి ఎలాంటి వరాలు ఇస్తారు, ఎలాంటి మార్గదర్శనం చేస్తారంటే తిరిగి భగవద్ధామం వచ్చే విధంగా చేస్తారన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు భగవంతుడు వాళ్ళని మోసం చేయట్లేదు, ఎందుకంటే వీళ్ళందరూ భగవంతుడి దగ్గరికి విష్ణువు దగ్గరకు ఒకవేళ భౌతిక కోరికలు తీర్చుకోవడానికి ఎందుకు వస్తున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ కోరిక ద్వారా ఇది నేను తీరితే నాకు ఆనందం లభిస్తుంది, నాకు సుఖం దొరుకుతుంది అనుకుంటాడు. అలాగనేసి భగవంతుడి దగ్గరకు వస్తున్నాడు, భగవంతుడు చూస్తాడు అరే వీడు అనుకుంటున్నాడు ఈ భౌతిక కోరిక తీరితే సుఖం వానికి ఆనందం దొరుకుతుందని, కాకపోతే అది తెలియదు వాడికి, దానివల్ల ఆనందం దొరకదు, కొంచెం ఆనందం ఇలా శాంపుల్ ఉంటుంది అంతే, కానీ యాక్చువల్లీ ఇంత దుఃఖం వెనకాల ఉంది అది వానికి కనిపించట్లేదు. కాబట్టి అసలైన వీడికి ఆనందం కావాలి కదా, అసలైన ఆనందము భక్తి చేసుకోవడం వల్ల నాకు సేవ చేసుకోవడం వల్లనే ఇతనికి లభిస్తుంది, ఎందుకంటే నేను సృష్టించాను కదా నాకు తెలుసు వీడికి ఎలా సుఖం లభిస్తుంది. సో అందుకే దానికి భగవద్ధామానికి రావాలి లేకపోతే ఇక్కడ ఉన్నప్పుడు భక్తి చేసుకోవాలి, ఒకటే మార్గం. కాబట్టి అందుకే భగవంతుడు ఆయన అసలైన కోరిక కారణం ఆనందం పొందడం. సో అది ఎలా పొందాలి, భగవద్ధామానికి తిరిగి వెళ్ళినప్పుడే మనం పొందగలం, భగవంతుడికి సేవ చేసుకున్నప్పుడే మనం పొందగలం. అందుకనే భగవంతుడు ఆ విధంగానే మార్గదర్శనం చేస్తాడు అన్నమాట భక్తుల్ని, ఎవరైనా కోరికలతో భౌతిక కోరికలతో వచ్చే భక్తులు. ఎందుకంటే భక్తులు అన్నాక రకరకాల స్థాయిలో ఉంటారు, శుద్ధ భక్తులు అన్నట్టుగానే అల్టిమేట్ భగవంతుడు కోరుకునేది అదే అందరూ శుద్ధ భక్తుల స్థాయికి వెళ్ళాలని. కానీ ఇప్పుడు భక్తిని అనుసరించే ఎన్నో స్థలాలు ఉన్నాయి, అలా రకరకాల భౌతిక కోరికలతో కూడుకుని కూడా మిశ్రణ భక్తి చేస్తూ ఉంటారు చాలా మంది. అందుకనే భగవంతుడు చెప్పేది ఏంటంటే ఈ విధంగా ఎవరైనా సరే భక్తి చేసుకుంటే అప్పుడు భగవద్ధానికి తిరిగి రావచ్చు. దానికి అర్థం చేసుకోవాలి భగవంతుడిని అర్థం చేసుకోవాలి, భగవంతుడు దివ్యత్వాన్ని అర్థం చేసుకోవాలి. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వెత్తి తత్వత త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి స్వర్జున. సో ఈ విధంగా అందుకే ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో అందుకే ఒకవేళ మూర్ఖంగా కూడా ఎవరైనా భక్తులు ఇలాంటి భౌతిక కోరికల్ని ఆశిస్తే భగవంతుడు వాళ్ళకి అలాంటి కోరికలు తీర్చరు. అందుకనే ఇలాంటి వాళ్ళు కృష్ణుడు విష్ణుడు దగ్గరికి రాకుండా వేరే దేవతల దగ్గరికి వెళ్తుంటారు కోరికలు తీర్చుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి 51వ శ్లోకం. మఘవన్ యాత భద్రం వో దద్యాంచం ఋషి సత్తమం విద్యావ్రత తపస్సారం గాత్రం యాచతమాచిరం. ఓ మఘవన్ అంటే ఇక్కడ ఇంద్రుడిని నిర్దేశించి చెప్తారు, ఓ ఇంద్ర నీకంతా శుభమే కలుగుగాక, భద్రం వో అంత భద్రమే కాక, నేను నీకు సూచించేది ఏంటంటే దద్యాంచం ఋషి సత్తమం, దదీచి అనే ఋషి దగ్గరికి వెళ్ళు, ఆయన చాలా ఉత్తమమైన ఋషి, అతను జ్ఞానము ద్వారా వ్రతం ద్వారా తపస్సు ద్వారా ఎంతో శక్తిని అర్జించాడు, ఆయన యొక్క శరీరము ఎంతో దృఢమైంది, ఇప్పుడు ఎంతో శక్తివంతంగా మారిపోయింది, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన శరీరాన్ని అడిగేసాయి, వెంటనే వెళ్ళు, లేట్ చేయొద్దు. గాత్రం యాచత మా చిరం, లేట్ చేయకుండా వితౌట్ డిలే వెంటనే వెళ్ళేసి నీ శరీరం ఇచ్చేయి అనేసి అడిగేసి వెళ్ళి అని చాలా గొప్ప వ్యక్తి ఇచ్చేస్తాడు. అంటే నువ్వు నీ శరీరాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తావు కానీ వేరే వాళ్ళ శరీరం పట్ల ఆసక్తి లేదు, చూడు వెళ్ళు. సో యాక్చువల్ ఏంటంటే భగవంతుడు ఇప్పుడు డైరెక్ట్ గా చెప్పాడు, ఇకైనా ఎక్కట్లేదు. అందుకనే దధీచి ద్వారా నేర్పిస్తాడు, విత్రాసురుడు ద్వారా నేర్పిస్తాడు, తర్వాత ఇంకా నేర్చుకోకపోతే ఇంకొక అసురుడు వస్తాడు, దాని తర్వాత అప్పుడు మళ్ళీ నేర్పిస్తారు ఇంకో రకంగా. సో భగవంతుడు ఎప్పుడు ప్రయత్నం ఉంటుంది అన్నమాట, శుద్ధ భక్తులు అయ్యేంత వరకు భగవంతుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు అన్నమాట. ఏదో ఒక రకంగా ఎవరో ఒకరి ద్వారా మనకి ప్రచారం చేయిస్తూనే ఉంటారు. ఇది భగవంతుడి యొక్క అసలైన కృపా దయ అన్నమాట, అది మనం అర్థం చేసుకోవాలి. సో సో ప్రతి ఒక్కరికి కూడా శరీరం అంటే ఆసక్తి అవునా కాదా? కానీ మనకు కూడా శరీరం కావాలి. మనం శుద్ధ భక్తులైనా కానీ మే ఆల్సో బి కంఫర్టబుల్ బట్ ఈస్ నాట్ ఈగర్ ఫర్ సచ్ ఎ బెనిడిక్షన్. సో మనం కూడా మంచి శరీరం ఉంటే మనము సేవ చేస్తాం, భగవంతుడి సేవలు ఉపయోగిస్తాం, కానీ అదే జీవిత లక్ష్యంగా పెట్టుకోం మనం, అదనమాట పాయింట్. సో ఇక్కడ ఇంద్రుడు ఏంటంటే నేను కంఫర్ట్లో బతకాలి, కంఫర్ట్లో ఎక్కడ కాంప్రమైజ్ అవను. సో అందుకనే సరే లార్డ్ విష్ణు అంటున్నాడు, వెళ్ళి సరే నువ్వు దధీచి దగ్గరికి వెళ్ళి ఆయన శరీరం చాలా స్ట్రాంగ్గా ఉంది తపస్సు ద్వారా, ఆయన తపస్సు ఎంతో వ్రతాలు ఇంకా ఎంతో జ్ఞానం ఆర్జించుకొని, సో వెళ్ళి ఆయన అడుగు శరీరం ఇచ్చేవని. సవాధిగతో దద్యన్ అశ్విభ్యాం బ్రహ్మ నిష్కలం యద్వా అశ్వశిరో నామ తయోర్ అమరతాం వ్యధాత్. చూడండి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ దధీచి దద్యంచ అని ఇక్కడ రాశారు, దద్యంచ అంటే ఆయన పేరే, దధీచి కూడా ఒక రెండు పేర్లు ఆయనకే. సో అతను ఈ యొక్క చెప్తున్నారు భగవంతుడు ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని సంపూర్ణంగా జీర్ణించుకున్నాడు, దాని తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అశ్విని కుమారులకు కూడా ప్రసాదించాడు. ఆయన ఎలా ప్రసాదించాడు అంటే గుర్రము యొక్క తలకాయ ద్వారా ప్రసాదించాడు. అందుకనే ఈ యొక్క మంత్రాల పేర్లు అశ్వశిర అని పడింది అనమాట. ఈ మంత్రాలు ఆధ్యాత్మిక మంత్రాలు పొందిన తర్వాత ఈ అశ్వశిరం నుంచి ఈ అశ్విని కుమారులు జీవన్ముక్తులుగా మారిపోయారు ఈ యొక్క మన జీవితంలోనే. సో దీనికి కూడా ఒక స్టోరీ ఉందన్నమాట, అది ఇక్కడ చెప్పినట్టున్నారు మనం చూద్దాం. ఓకే సో మనకి ఇక్కడ చెప్తున్నారు తాత్పర్యంలో ప్రభుపాదుల వారు ఈ స్టోరీ గురించి. దధీచి ఆయనకి సంపూర్ణ జ్ఞానం ఉంది, కర్మకాండీయ జ్ఞానం మొత్తం ఉంది, అంతేకాకుండా ఆధ్యాత్మిక జ్ఞానం కూడా సంపూర్ణంగా ఉందంట. అది తెలుసుకొని అశ్విని కుమారులు ఒకసారి ఆయన దగ్గరకు వచ్చి అడుక్కున్నారనమాట, మీరు మాకు కొంచెం బ్రహ్మ విద్యని ప్రసాదించుగాక అని. అప్పుడు దధీచి మని అన్నాడనమాట, నేను ఇప్పుడు కొన్ని కర్మకాండ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నాను, కాసేపైన తర్వాత రండి అని. సో ఇలా అశ్విని కుమారులు వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు వచ్చేసాడు అక్కడికి, వచ్చేసి దధీచి దగ్గర చెప్పాడు అనమాట, అరే నువ్వేంటి నువ్వు ఆయనకి ఇచ్చేస్తాంటున్నావు, మళ్ళీ రమ్మని చెప్తున్నావు, ఈ అశ్విని కుమారులు ఏంటి వాళ్ళ డాక్టర్లు, వాళ్ళకి ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఎందుకు అవసరం, వాళ్ళకేం అవసరం లేదు, నువ్వేమి వాళ్ళకి జ్ఞానం ఇవ్వాల్సిన అవసరం లేదు అనేసి ఇంద్రుడు దధీచి చెప్పి వెళ్ళిపోయాడు. ఒకవేళ నువ్వు దధీచికి అంటే నువ్వు ఈ అశ్విని కుమారులకి గనక వాళ్ళు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఇచ్చావనుకో, నా ఆదేశాన్ని ఉల్లంఘించి నేను తలకాయ తీసేస్తాను. సో ఇంద్రుడికి ఇది చాలా హాబీ అనుకుంట, ఎవరైనా మాట వినకపోతే తలకాయ తీసేస్తాడు అన్నమాట. సో అది బ్రాహ్మణులైనా కానీ గురువులైనా కానీ, సో అంటే ఇప్పుడు అలా వార్నింగ్ ఇచ్చేసాడు దధీచి మునికి ఒకసారి. చూడండి ఇలా వార్నింగ్ ఇచ్చిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత ఇంద్రుడు సర్గానికి అశ్విని కుమారులు వచ్చారు, వాళ్ళకి అర్థమైపోయింది ఓహో ఇంద్రుడు కోరిక ఇదన్నమాట. సో ఇంద్రుడు ఇష్టం లేదు మేము ఆ జ్ఞానాన్ని సంపాదించడం, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని. అందుకనే మళ్ళీ దధీచి దగ్గరికి వెళ్ళి మళ్ళీ బ్రహ్మ విద్య ఇవ్వమని అడిగారు. అప్పుడు దధీచి అన్నాడు, చూడండి మాకు ఇంద్రుడు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేళ్ళాడు, మీకు జ్ఞానాన్ని ఇస్తే నా తలకాయ తీసేస్తారంట, మరి ఏం చేయమంటున్నానని. మీరేం కంగారు పడకండి, మేము డాక్టర్లు, మాకు మేము ఎక్స్పర్ట్ సర్జన్స్, ముందే మీ తలకాయ మేమే తీసేస్తాం. తీసేసి అక్కడ దాని ప్లేస్లో ఒక గుర్రపు గుర్రం తలకాయని పెట్టేస్తాం. సో మీరు ఆ గుర్రం తలకాయలో నుంచి ఆ గుర్రం ముఖాన్ని నుంచి మాకు మొత్తం ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బ్రహ్మ విద్యని ఇచ్చేసేయండి. ఆ బ్రహ్మ విద్యని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఇంద్రుడు వచ్చి తలకాయ తీసేయాలి కదా, నీ ఆ యొక్క గుర్రం తలకాయని తీసేస్తాడు. దాని తర్వాత మళ్ళీ మేము వచ్చేసి మీ ఒరిజినల్ తలకాయని పెట్టేస్తాం. ఓకేనా? ఈ విధంగా మంచి ప్లాన్ వేసుకుంటారనమాట. సో వీళ్ళు ఎక్స్పర్ట్ సర్జన్స్, డాక్టర్స్ కదా, వీళ్ళు దదీచి కంటే సరే అని దదీచి ఒప్పుకొని ఈ ప్లాన్కి వాళ్ళకి బ్రహ్మ విద్యని అందిస్తాడనమాట. ఆ ప్లాన్ ప్రకారమే వాళ్ళకి బ్రహ్మ విద్య దొరుకుతుంది. అందుకనే ఈ బ్రహ్మ విద్యని అశ్వశిరాని కూడా అంటారనమాట. ఎందుకంటే ఆయన అశ్వం అంటే యాక్చువల్లీ గుర్రం. సో గుర్రం యొక్క తలకాయ నుంచి ఈ వచ్చిన జ్ఞానం కనుక దీన్ని అశ్వశిరాని కూడా అంటారు. ఈ జ్ఞానాన్ని అశ్విని కుమార్లకు ఆయన ఇచ్చాడనమాట. సో ఇది ఒకసారి జరిగిన ఘటన చూడండి. ఇంద్రుడు యాక్చువల్లీ ఇంద్రుడు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నాడు అప్పుడప్పుడు అంటే ఇదే అండి పాయింట్ చెప్పేది ఇక్కడ. భగవంతుడు ఈ లీలల ద్వారా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, ఈ లీలలు చేసింది, ఈ లీలలు చేయించింది, లేకపోతే ఈ లీలల్ని ఇక్కడ భాగవతంలో ఇచ్చింది. అరే ఇంద్రుడు భక్తుడా, ఇంద్రుడు దేవత అయితే ఇలా ఎందుకు చేశాడు, ఇలా ఎందుకు వివరించాడు? భౌతిక కోరికలున్న ప్రతి వ్యక్తి తన స్వార్థం కోసం ఎవరినైనా చంపేయగలడు, ఏదైనా చేయగలడు, ఎంతకైనా దిగజారగలడు. ఎందుకంటే స్వార్థపరులు. సో ఇలాంటి స్వార్థపరులు భౌతిక కోరికలతో, భౌతిక కోరిక అంటేనే స్వార్థం. సో అందుకనే ఓన్లీ శుద్ధ భక్తులు మాత్రమే, భగవంతుడి శుద్ధ భక్తులు వైష్ణవులు మాత్రమే నిస్వార్థంగా సేవ, నిస్వార్థంగా ఇంకొకటి మేలు, అసలైన మేలు చేయగలరు. ఇలాంటి స్వార్థపరులు ఈరోజు మేలు చేసినా మీకు ఏదో ఆశించి కోరుకొనే చేస్తున్నారు. సో రేపు వాళ్ళు మీకు కీడు చేయరు అని ఏమి గ్యారంటీ లేదు. అందుకనే ఇలాంటి భౌతిక కోరికలతో ఉన్న వ్యక్తులని, లేకపోతే మనస్సు ఇంద్రియాలపైన ఇంకా నిగ్రహణ లేని వ్యక్తులని, విషయ వస్తువుల పట్ల ఆసక్తిగా జీవించే వ్యక్తులని మనం ఎప్పుడు కూడా జీవితంలో నమ్మడానికి వీల్లేదు అని శాస్త్రం చెప్తుంది. ఇంకో దగ్గర చెప్తారు, పోపర్ల వారు రాస్తారు. సో నెక్స్ట్ 53వ శ్లోకం. దద్యన్ ఆథర్వణస్త్వస్త్రే వర్మాభేద్యం మదాత్మకం విశ్వరూపాయ యత్ ప్రాదాత్ త్వష్టాయ త్వం మదాస్తతః. సో ఇప్పుడు దద్యాంచ దదీచి ముని యొక్క ఇన్విన్సిబుల్ ప్రొటెక్టివ్ నారాయణ కవచ, కవరింగ్ నోన్ యాజ్ ద నారాయణ కవచ, వాజ్ గివెన్ టు త్వష్ట హు డెలివర్డ్ ఇట్ టు హిస్ సన్ విశ్వరూప, ఫ్రమ్ హూమ్ యు హావ్ రిసీవ్డ్ ఇట్. బికాస్ ఆఫ్ దిస్ నారాయణ కవచ దదీజీస్ బాడీ నౌ ఈస్ వెరీ స్ట్రాంగ్. యూ షుడ్ దేర్ ఫర్ బెగ్ హిమ్ ఫర్ హిస్ బాడీ. సో ఇప్పుడు ఇంద్రుడికి విష్ణువు చెప్పేది ఏంటంటే, సో ఈ దదీచి యొక్క దద్యంచస్ ఇన్విన్సిబుల్ ప్రొటెక్టివ్ కవరింగ్ నోన్ యాజ్ నారాయణ కవచం ఏదైతే ఉందో ఆయన త్వష్టకి ఇచ్చాడు. త్వష్ట వచ్చేసి అది విశ్వరూపుడికి ఇచ్చాడు. ఆ విశ్వరూపుడి నుంచే నీకు లభించింది, అవునా? దీని కారణంగా, ఈ యొక్క నారాయణ కవచ కారణంగానే ఈ దదీచి ముని చాలా శక్తివంతుడు. అందుకే నువ్వు వెళ్ళి ఆయన శరీరాన్నే అడిగేశాయి అని చెప్తున్నారు అన్నమాట. 54వ శ్లోకం. యుష్మభ్యం యాచితోష్విభ్యాం ధర్మజ్ఞోన్గాని దాస్యతి తతస్తైరాయుధ శ్రేష్టో విశ్వకర్మా వినిర్మితః యేన వృత్ర శిరోహర్త మత్తేజ ఉపబ్రహ్మితః. అనువాదం ఏంటంటే, ఎప్పుడైతే ఇలా అశ్విని కుమారులు దదీచిని ఎప్పుడైతే అశ్విని కుమారులు నీ తరఫున వెళ్ళి దదీచి ముని అడిగారనుకోండి శరీరాన్ని, ఎందుకు ఆయనకి అశ్విని కుమారుల పట్ల కొంచెం ఆప్యాయత ఉంది కదా, అందుకనే ఆయన ఇచ్చేస్తాడు అని చెప్తాడు. ఈ విషయంలో నువ్వేం సందేహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ దదీచి ముని ఎవరైతే ఉన్నారో ఆయన చాలా అనుభవజ్ఞుడు. ఎందులో ఈ ధర్మాన్ని అర్థం చేసుకోవడంలో అంటే చెప్పేది ఏంటంటే, నీకు ఎలాగో ఎంత చెప్పినా అర్థం కావట్లేదు అసలైన ధర్మము భగవద్ధర్మం ఏంటో, కానీ ఆ దదీచికి తెలుసు భగవద్ధర్మం, బాగా ఆయనకు అనుభవం ఉంది కాబట్టి నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంద్రుడికి డౌట్ రావచ్చు కదా, అరే ఎవరినైనా ఇలా నీ శరీరం ఇచ్చేయి అని అడిగితే ఇచ్చేస్తారు ఎవరైనా? ఎవరికైనా శరీరం అనేది వాళ్ళకి ప్రియం కదా, నీ ప్రాణాలు ఇచ్చే అంటే ఇచ్చేస్తారా? సో అందుకని డౌట్ అనమాట. ఇంద్రుడిని అడిగితే మాత్రం తప్పకుండా ఇవ్వడు, అవునా? సో ఇంకోరు ఆయన ప్రాణాలు రక్షించుకోవడానికి ఎంతమంది ప్రాణాలు ఆయన తీయడానికి రెడీ అయినా. సో ఆయన ఆలోచిస్తున్నాడు, ఇలా డౌట్ రావచ్చు ఇంద్రుడికి. అందుకే కృష్ణ ఇక్కడ విష్ణు చెప్పేది ఏంటంటే, నీలాగా ప్రతి ఒక్కరు ఉండడు, నేర్చుకో, దదీచి ముని చూసి నేర్చుకో. ఎందుకంటే ఆయనకు తెలుసు భగవద్ధర్మం అంటే ఏంటో. ఒకవేళ అది నా ఆదేశం అని తెలిసి ఉంటే, అది ఆయనకు తెలిస్తే, ఇది విష్ణువు కోరుకుంటున్నాడని తెలిస్తే తప్పకుండా ఇచ్చేస్తాడు. ఇదే కదా నువ్వు నేర్చుకోవాల్సింది, ఆయన నుంచి వెళ్ళి నేర్చుకో అని ఇండైరెక్ట్గా చెప్పాలంటే, భగవంతుడు ఈ యొక్క ఇంద్రుడికి దదీచి నుంచి ఇది నేర్చుకోవాల్సిన విషయాన్ని ఆయనకి ఈ విధంగా నేర్పిస్తుంది అనమాట. సో ఇన్ దద్యంచే అవార్డ్స్ యూ దిస్ బాడీ, హిస్ బాడీ. ఎప్పుడు దదీచి ముని నీకు ఆ శరీరం ఇస్తాడో అప్పుడు విశ్వకర్మ ఆయన యొక్క ఎముకల్ని తీసుకుని ఆ ఎముకల ద్వారా వజ్రాన్ని తయారు చేస్తాడు. అవునా? విశ్వకర్మ వినిర్మిత ఏన, ఓకే, సో ఆయుధ శ్రేష్ఠు, అన్నిటికన్నా శ్రేష్టమైన వజ్రాయుధాన్ని ఆయన ఈ దదీచి ముని యొక్క ఎముకల ద్వారా విశ్వకర్ముడు నిర్మిస్తాడు. ఈ యొక్క వజ్రాయుధం, ఈ వజ్రాయుధం ద్వారా నువ్వు విత్రాసురుణ్ణి తప్పకుండా చంపేయచ్చు. ఎందుకంటే ఆ వజ్రాయుధంలో నా శక్తి ఉంటుంది. ఓకేనా? నువ్వు ఇంకేం కంగారపడాల్సిన అవసరం లేదు, వెళ్ళు. సో చూడండి, ఇంత లాంగ్ ప్రాసెస్ ఎందుకు పెట్టారు భగవంతుడు అంటే, ఇంద్రుడికి కొన్ని విషయాలు నేర్పించాలనుకుంటున్నారు. ఇంకా తన మంచి భక్తుల్ని, విత్రాసురుడు వంటి గొప్ప భక్తులు, దదీచి ముని యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటాలనుకుంటున్నారు. అందుకనే భగవంతుడు లీలలు చేసేది ఇలా ఎన్నో, ఆయన చేసేదానికి ఎన్నో కారణాలు ఉంటాయన్నమాట. ఒకటి దేవతలకి, ఇంకా ఎవరికైనా మనలాంటి వాళ్ళకి శిక్షణలు ఇవ్వడానికి. ముఖ్యంగా ఈ దేవతల్ని వాళ్ళు ఆయన ఇచ్చేసుకొని, మాధ్యం చేసుకొని మనందరికీ బోధనలు ఇవ్వడానికి, నేర్పించడానికి. అసలైన భక్తి, శుద్ధ భక్తి ఏంటి, ఎవరు ఏంటి, అసలు శుద్ధ భక్తులు అంటే ఎవరు, శుద్ధ భక్తి అంటే ఏంటి, అది ఎలా చేసుకోవాలి, మనం ఎలా శరీరానికి ఇంకా ఆసక్తులై భౌతిక కోరికలతో కూడుకొని ఉండకూడదు, ఇలాంటి జీవితాన్ని జీవించకూడదు అనేది నేర్పించాలి భగవంతుడు ఈ లీల అంతా చేసేది. అవునా? అందుకే భాగవతం ఇచ్చారు. ఎవరి కోసం భాగవతం? మన కోసం, చదువుకోవడానికి, వినడానికి, నేర్చుకోవడానికి. సో లాస్ట్ 55వ నంబర్ శ్లోకం, దీంతో ఈ అధ్యాయం ముగుస్తుంది. తస్మిన్ వినిహితే యూయం తేజోస్త్రాయుధ సంపద భూయ ప్రాప్స్యత భద్రం వో నహింసంతి చ మత్పరాణ. ఎప్పుడైతే వృత్రాసుడు నా యొక్క ఈ ఆధ్యాత్మిక శక్తి కారణంగా చనిపోతాడో, అప్పుడు నీకు నీ యొక్క శక్తి తిరిగి వచ్చేస్తుంది, నీ యొక్క అస్త్రాలు ఇంకా నీ ఐశ్వర్యం అంతా కూడా తిరిగి వచ్చేస్తుంది. తర్వాత నీకు మొత్తం మంచి జరుగుతుంది, ఏమేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ వృత్రాసురుడికి ముల్లోకాలు నాశనం చేసే శక్తి సామర్థ్యం ఉన్నా నువ్వేమి భయపడాల్సిన అవసరం లేదు, ఆయన నిన్నేం చేయడు. ఎందుకు అంటే అతను కూడా భక్తుడు కాబట్టి నీ పట్ల ఎప్పుడు ఈర్ష పొందడు. చూసారా, ఇది ఎంత హై క్లాస్ శ్లోకం అంటే, భగవంతుడు ఇంద్రుడికి చెప్పాలంటే, యాక్చువల్లీ చెప్పాలంటే స్ట్రాంగ్ ఇది డోస్ అనమాట ఇంద్రుడికి ఇవ్వడం. అంటే నువ్వు ఎంత వేస్ట్ గాడివి, వృత్రాసుడు నీకన్నా ఎంత గొప్పవాడు అనేది స్పష్టంగా చెప్పేస్తున్నారు ఇక్కడ శ్లోకంలో. అంటే వృత్రాసుడు ముందు నువ్వు అసలు వేస్ట్ అన్నట్టుగా చెప్పేస్తున్నారు. నువ్వు నేర్చుకో, ఒకరోజు నువ్వు కూడా వృత్రాసుడులా అవ్వాలి, భక్తుడు అవ్వాలి అని. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ పాయింట్ చూడండి, వృత్రాసుడికి ఎంత శక్తి ఉందంటే ఆయన ముల్లోకాల్ని కూడా నాశనం చేయగలడు, నువ్వు లెక్కే కాదు ఆయనకి. కానీ ఆయన నిన్ను ఏం చేయడు, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎందుకేం చేయడు, ఎందుకంటే ఆయన భక్తుడు కాబట్టి ఆయన నీ పట్ల ఈర్షపడడు. నువ్వు ఈర్షపడతావు, నీకన్నా ఎవడన్నా ఐశ్వర్యం ఎక్కువ పొందితే, నీకన్నా పదవి ఎక్కువ పొందితే, నీకన్నా ఏదైనా ఎక్కువ ఎవరికైనా దొరికితే భౌతికంగా, నువ్వు తట్టుకోలేవు, నీకు ఈర్ష. ఎందుకంటే ఇంకా భౌతిక కోరికలు ఉన్నాయి లోపల, కానీ శుద్ధ భక్తులకు అవి లేవు, కాబట్టి వాళ్ళు ఈర్షపడరు నేను చూసి. ఇంకా నిన్ను ఏం చేయరు, ఎందుకంటే నువ్వు కూడా నా భక్తుడే కదా. అఫ్ కోర్స్ నువ్వు శుద్ధ భక్తుడు కాదు, కానీ ఏదో లెవెల్ భక్తుడే కదా, కాబట్టి తప్పకుండా నిన్నేం చేయడు, నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వేం భయపడాల్సిన అవసరం లేదు. ఇంకా నేను నా శక్తి మొత్తం ఈ వజ్రాయుధంలో ఉంటుంది కనుక దాంతో ఈజీగా నువ్వు ఆయన చంపేయచ్చు కూడా. చూడండి భగవంతుడు ఎంత క్లియర్గా చెప్పేస్తున్నాడు ఇంద్రుడికి. సో ఇది ఒక శుద్ధ భక్తుల యొక్క లక్షణం ఇక్కడ భగవంతుడు వ్యక్తం చేస్తున్నాడు. శుద్ధ భక్తులు ఎప్పుడు కూడా ఇంకొకరు భక్తులను చూసి వాళ్ళు ఈర్షపడరు. సో మనకి తర్వాత తెలుస్తుంది వృత్రాసుడు ఎంత గొప్ప భక్తుడు అనే విషయాన్ని మనం రేపు చర్చించుకుందామంట. సో ఈ శ్లోకంలో ఈ తాత్పర్యంలో ఇంకేమిచ్చారంటే, సో దేర్ ఫార్ హీ వాజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు బి ఎన్వియస్ ఆఫ్ డెమిగాడ్. అందుకనే తప్పకుండా ఈ దేవతలను చూసి ఆయన అస్సలు ఈర్షపడడు, ఎందుకు ఆయన భక్తుడు కనుక. అందుకే మనము కూడా ఎప్పుడు దేవతలు మనకన్నా గొప్పవారు, మనకి ఎన్నో భౌతిక వర్కలు ఇంకా ఉన్నాయి. కాబట్టి మనం ఎప్పుడూ దేవతలని అసమానపూర్వకంగా చూడకూడదు, ఆలోచించకూడదు వాళ్ళ గురించి. కానీ ఇక్కడ ఇక్కడ ఇలా ఒక శుద్ధ భక్తుడితో పోల్చి మీకు దేవతల్ని ఇక్కడ వాళ్ళ స్థానాన్ని ఇక్కడ భగవంతుడు తెలియజేస్తున్నాడు మనకి. సో ఇంకా ఇంకో విషయం భగవంతుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఒక శుద్ధ భక్తుడు ఇంకొకరి మంచి కోసం తన శరీరాన్ని అయినా త్యాగం చేస్తాడు. అది దధీచి ముని నుంచి చూడొచ్చు మనం. తర్వాత ఇప్పుడు మనము ఇక్కడ వృత్రాసు నుండి నుంచి కూడా చూడొచ్చు. అందుకనే చాణిక్య పండితులు అన్నారంట, సన్నిమ్మితే వరం త్యాగు వినాశే నియతి సతి. సో అందుకని ఆఫ్టర్ ఆల్ వన్స్ మెటీరియల్ పొజిషన్స్ ఇంక్లూడింగ్ హిస్ బాడీ విల్ బి డిస్ట్రాయిడ్ ఇన్ డ్యూ కోర్స్ ఆఫ్ టైం. అవునా, అన్ని నాశనం అయిపోతాయి, శరీరము శరీరంతో కూడుకుని ఈ జ్యోతి అంతా. అందుకనే మన దగ్గర ఏమున్నా సరే అవన్నీ కూడా ఒక భక్తుడు ఎప్పుడు ఒక మంచి కార్యం కోసం, భగవంతుడి కార్యం కోసం, సత్కార్యం కోసం వినియోగించేస్తారనమాట. ఒకవేళ దానికోసం తన శరీరాన్ని త్యాగం చేయాలని త్యాగం చేయడానికి ఎప్పుడు అని వెనుకాడడం అనమాట భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు. ఇక్కడ విష్ణువు దేవతల్ని రక్షించాలనుకుంటున్నారు వృత్రాసురుడి నుంచి. అవునా, అందుకనే వృత్రాసురుడు, ఎందుకంటే విష్ణువు రక్షించాలనుకుంటున్నాడు వృత్రాసురుడిని. పాయింట్ అక్కడ, అది గ్రహించారు వృత్రాసురుడు. అందుకనే విష్ణువు రక్షించాలనుకుంటే మారే కృష్ణ రాకోబి రాకే కృష్ణ మారేకి. ఎవరినైనా భగవంతుడు రక్షించాలనుకుంటే ఎవరైనా వాళ్ళు చంపగలరా? ఎవరు చంపలేరు. ఇంకోటి ఏంటంటే వృత్రాసురుడు భక్తుడు కాబట్టి భగవంతుడు ఆయన రక్షించాలనుకుంటున్నాడు కాబట్టి నేను ఆయన్ని చంపను, ఆయన ద్వారా నేనే చనిపోతాను. సో అందుకే ఎందుకు చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే ఫర్ ఎ డివోటీ దర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ లివింగ్ అండ్ డైయింగ్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఒక భక్తుడికి జీవించి ఉన్న చనిపోవడంలో ఏమాత్రం డిఫరెన్స్ లేదంట, ఏమాత్రం తేడా లేదు. ఎందుకు అంటే జీవించి ఉన్నప్పుడు వాళ్ళు ఆయన భక్తి చేసుకుంటూ ఉంటాడు, చనిపోయిన తర్వాత కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి భక్తి చేసుకుంటాడు. అవునా, సో ఆయన జీవించి ఉన్నా భక్తి చేసుకుంటాడు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా అక్కడ భక్తి చేసుకుంటాడు కంటిన్యూ. ఎందుకంటే ఆయన ఎప్పుడు భగవంతుడిని భక్తి చేసుకుంటాడు ఉంటాడు కాబట్టి ఆయన చనిపోయినా కానీ నెక్స్ట్ భగవంతుడి దగ్గరికి వెళ్తాడు కాబట్టి ఆయనకు లాస్ లేదు. అవునా, అవునా, కాబట్టి ఆయన భక్తి అనేది ఎప్పుడు ఆగదు. ఎక్కడ జీవితం జీవించడం వలన మరణించడం వలన ఆయనకు డిఫరెన్స్ లేదు, ఎందుకంటే భక్తి కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఒక భౌతికవాది, భౌతిక కోరికలతో కూడుకున్న వ్యక్తి, ఆయనకి జీవించి ఉండడం చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మరణిస్తే మళ్ళీ ఎక్కడికి వెళ్తాడో తెలియదు ఆయనకి, ఎందుకంటే ఆయన ఎన్ని పాపాలు చేస్తాడో తెలియదు, భోగించడానికి ఎంతమందిని చంపేశాడో తను భోగించడానికి తెలియదు. ఎన్నో పశువుల్ని చంపేసి తినేశాడు కదా మర్డర్ చేసేసి మాంసం. సో మరి దానికి అంత రియాక్షన్ వస్తుంది మరి నెక్స్ట్ జన్మలో, ఆయనకు మళ్ళీ ఆయన అన్నిసార్లు కోసుకొని తింటారు జనాలు. సో అందుకనే భౌతికవాది ఎవరైతే ఉంటారో భౌతిక కోరికలు తీర్చుకోవడానికి, మరి భౌతిక కోరికలు తీర్చుకోవాలంటే భౌతిక దేహం కావాలన్నమాట, అంటే జీవించి ఉండాలి వ్యక్తి. సో అందుకనే అతను మరి చచ్చిపోయాడంటే తర్వాత ఏం జరుగుతుందో తెలియదు మరి ఆయనకి, ఏ నరకంలో వెళ్ళి ఎన్ని రకాల కష్టాలు అనుభవిస్తాడో తెలియదు. ఓకే, సో అందుకనే ఆయనకి చాలా డిఫరెన్స్, మృత్యు జీవన్ మృత్యులో చాలా డిఫరెన్స్ అనమాట, తేడా ఉంది. జీవించున్నంత కాలమే నువ్వు భోగించగలుగుతావు, మృత్యు తర్వాత ఎంత భోగించావో దానికి రియాక్షన్, అది కూడా భోగించాలన్నమాట. సో కానీ భక్తుడికి ఏంటంటే ఏ రియాక్షన్ ఉండదు, ఏ కర్మ ఆయనకు తగలదు, ఎందుకంటే ఆయన అంతా భగవంతుడి కోసం చేస్తాడు కాబట్టి తర్వాత కూడా భగవంతుడి కోసమే చేస్తూనే ఉంటాడు. అదనమాట చాలా పెద్ద డిఫరెన్సు. అందుకనే శుద్ధ భక్తుడు జీవించి ఉన్నా మృతి చెందినా ఆయనకేం లాస్ లేదు, ఏం తేడా లేదు. అవునా, కానీ ఒక భౌతికవాది చచ్చిపోతే మాత్రం ఆయనకు పెద్ద లాస్ అని ఆయన భావిస్తాడు. కానీ అసలు భోగించడం కూడా లాసే, చనిపోవడం కూడా లాసే, అన్ని లాసే. ఒకటే ప్రాఫిట్ ఏంటంటే భగవంతుడికి భక్తి చేసుకోవడం. సో అందుకనే మనం భగవంతుడికి భక్తి చేసుకోవాలి అనేది ముఖ్యమైన శిక్ష మనకు శ్రీమద్ భాగవతం ఇచ్చేది ఈ అధ్యాయం కూడా. అందరికీ చాలా ధన్యవాదాలు. ఎంతో ఓపిక్గా క్లాస్ విన్నందుకు ఇంతసేపు. ఇది వృత్రాసురుడు యొక్క వృత్తాంతం చాలా ముఖ్యమైనది. చాలా చాలా ధన్యవాదాలు విన్నందుకు. హరే కృష్ణ. శిల ప్రభుపాదికి జయ్. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి జయ్. సమవేత గౌరభక్త వృందికి జయ్. నితాయ్ గౌర్ సితనా ప్రేమనందే హరి హరి బోల్.